అంటే ఈ విధంగా చదవబడుతున్నది. అందరి గిలాదు కాపురస్తుల సంబంధియకు తిష్బీడని ఏలియా అహాబునద్దకు వచ్చి ఇలాగ ప్రకటించను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను.
And the word of the Lord came unto
him. Himara Yehova vakkathinike pratyakshamai.
Get thee hence and turn thee eastward.
Nevichira undi thurpu vaipunaku poyi kheruthu vaaku daggara daagi undumu. Kheruthu daani laagu cheppalanukuntunnan. Adi Yordanuku eduruga unnadi.
And it shall be that thou shalt
vaagu neeru neevu tragudavu. అతడిగా నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతని అతడు పోయి యెహోవా సెలవు చొప్పున చేశాను. అతడు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎందుకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతర యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరికి పోయి అచ్చట ఉండుము.
Behold, I have commanded a
widow woman there. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతిని.
So he rose and went.
అందుకతను లేచి సారెపతుకు పోయి,
and when he came to the gate of the city,
అతడు పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అతడి కట్టెలు ఏరుచున్నట చూచెను.
And he called to her and said, fetch me, I pray thee, a little water.
ఆమె పిలిచి త్రాగుడుగై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను.
ఆమె
నీళ్లు తేబోగా తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను.
అందుకామే
నీ దేవుడని యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టిన పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా పిండికును సిద్ధము చేసుకునవలనని రెండు పుల్లలు ఏలుటికై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెకు తినను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఇది సెలవిచ్చుచున్నాడు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, తొట్టిలో ఉన్న నూనె అయిపోదు. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేశాను. అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చరి. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డులో ఉన్న నూనె అయిపోలేదు.
For this morning's talk, just before going,
నేను విదేశాలకు ప్రయాణము సాగించమునకు ఈ ఉదయ వేళ వర్తమాన భాగము కొరకై నేను ఈ పాఠాన్ని ఎన్నుకున్నాను. ఏదనగా దేవుని గుర్చి నిశ్చితను కలిగి ఉండుము అనున్నది. దేవుని యొక్క వాక్యం ముందుకు సాగుకొలది, ప్రభు దాన్ని ఆశీర్వదించును కాక. అశుద్ధాత్మన ఆలోచనలు తలంపులను తన స్వాధీనం ఉంచుకున్నను కాక.
And prepare us for
ఆయన వచ్చుగా కని మేము ప్రార్థించినప్పుడు ఆయన దర్శనం కొరకు మేము ఆయత్తపరచబడదు గాక. ప్రభు ఇంటికి మమ్మలను మేము చూచుకోవడానికి లేకుంటే మేము కనపరచుకోవడానికి మేము రాలేదు. మరైతే నిన్ను గూర్చి నేర్చుకోవడానికి నీ స్వభావాన్ని గుర్చి బోధన వేయడానికి, నీ మార్గాన్ని గుర్చి, నీ సంగతుల గుర్చి ఎరుగుదికే మేము ఇక్కడికి వచ్చి ఉంటే, దేవుని గుర్చిన నిశ్చితని కలిగి జీవిత సమస్యలను నిజమైన నమ్మకంతో మేము ఎదుర్కొంటూ శక్తివంతుల మగుదుము కాక.
In Jesus' name we ask it.
Prabhuva,
amen.
Anugrahinchandi. Yesu namuna prarthistunnamu. Amen.
It must have been a dreadful morning.
Adi oka bhayankaramaina udayavela undavalsunnadi.
It was so hot.
Adi mandu tendatonu matti dhulitonu nindi unnadi. Veedalloni prajalu aakali mantato alamalilipothunnaru. Bhoomi viparitamaina enda verimitonu kalipoye samshuddhatatonu unnadi. ఇదన్నిటికీ కారణమేతనగా వారి పాపముల ప్రతిఫలం మరియు అవినీతి హద్దులు మీరి కోరిన జీవితముల యొక్క ప్రతిబింబం. అహాబు ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న కాలం అది. ఇశ్రాయేలీ రాజులందరికంటే బహుదుర్మార్గుడైన రాజు ఇతడు. అహాబు వంటి దుర్మార్గపు రాజు మరొకడు లేడు. అతనికి ఎరుకు చేయబడినప్పటికీ మరియు ఎంతో ఎరిగిన వాడై ఉన్నప్పటికీ అతను చేసిన ప్రతి విషయంలోనూ దేవునికి దుఃఖము కలుగు చేసిన వాడయ్యాడు. అతనికి గొప్ప సైన్యము తత్సంబంధిత పద్ధతులు ఎన్నో ఉన్నప్పటికీ అతని పరిపాలనాధ్యక్షతలో ప్రజలు ఎంతో వృద్ధిగాంచినప్పటికీ నీవు దేవుని అసంతృప్తిపరచలేవు మరియు ఆయన యుద్ధ నుండి మరింత నీవు పొందలేవు. ఇంకా అతని వివాహ విషయంలో తన స్వజాతి వారిని పెళ్లి చేసుకుంటకు బదులుగా బయలుదేరి ఒక పాపపు స్త్రీని, ఒక విగ్రహారాధికురాలిని, బొమ్మలను పూజ చేసే దానిని పెళ్లి చేసుకున్నాడు. యెజెబెలును వివాహము చేసుకున్నాడు. మరి ఆమె విశ్వాసి కాదు. అవి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ విశ్వాసి అవిశ్వాసిని వివాహము చేసుకునకూడదు. విశ్వాసి విశ్వాసినే వివాహము చేసుకోవాలి. అహాబైతే ఈ చెడ్డ కార్యాన్ని చేశాడు. యెజెబెలు అందమైన స్త్రీ, అది వాస్తవమే. ఆమె లోపల ఏమయ్యున్నదో అన్నది కాదు, కాని ఆమె బయట ఏ విధంగా కనిపిస్తున్నదో దానికై పడిపోయాడు.
So many people make that same mistake.
ఈ రోజు కూడా అనేకులైన వారు ఇదే పొరపాటు చేస్తున్నారు. అంటే ఈ స్త్రీ దేశంలోనికి విగ్రహాలను తీసుకుని వచ్చి ప్రజలలో దాన్ని ప్రవేశపెట్టినది. ప్రజలు యాజకులు సేవకులు ఈ ప్రఖ్యాతికరమైన గిరాకీ కోసము అంతా బానిసలైపోయారు. సాక్షాత్తు ఆ విచిత్రమే నేడు మన దేశంలో ఉన్నది. గణనీయమైన గిరాకీ కోసం నేడు మనం పడిపోయాము. వారి ప్రభుత్వం అంగీకరించి ఉన్నంత కాలము అది బాగానే ఉన్నది అని బోధకులు తలంచుట అది సందేహము కాని విషయమే. ప్రభుత్వం ఏ అంగీకారము చూపినదో అది కాదు, కాని అది దేవుని అంగీకారమై ఉండవలసి ఉన్నది. నాకు లోక కార్యకలాపాల విషయంలో వారు అపేక్ష కలిగినట్లయితే ప్రజలు దాని బాగుగా ఉంటుంది అని తలస్తారు. అది నేటి ప్రపంచానికి ప్రతిరూపమైన ప్రతిబింబము కనుక నేనిప్పుడు చెప్పేది ఏమై ఉంటుందో దాని మరలా చెప్పమని ఒకరు చెప్పవచ్చు. మనం విగ్రహాలను పూజించే విగ్రహారాధకులము కాదు అని అనుకోవచ్చు. అయితే మనం అలాంటి వారమే. ప్రభుత్వం దానికి నిరూపణ ఇస్తున్నది. ప్రజలు నేటి దినాన విగ్రహారాధికులు, ఎందుకంటే బొమ్మలను పూజ చేస్తున్నారు కాబట్టి. కొందరైతే సినిమా తారలను విగ్రహాలుగా పూజిస్తున్నారు, మరికొందరైతే డబ్బును విగ్రహాలుగా పూజిస్తున్నారు, ఇంకొందరైతే టెలివిజన్ తారలను విగ్రహాలుగా పూజిస్తున్నారు. దేవునికి ఎదురుగా నువ్వు పెడుతున్నది ప్రతిదీ కూడా అది ఏమైనప్పటికీ అది విగ్రహమే. మరికొన్ని పర్యాయాలు మన గొప్ప శత్రువైన సాతాను సంఘాన్ని దేవుని ఎదురుగా పెట్టేటువంటి యుక్తిగా చేస్తున్నాడు. నీవు గొప్ప సంఘమును కలిగి ఉండవచ్చు, అది ఒక పెద్ద భవనము కావచ్చు,
లేక అది ఒక పెద్ద సంఘర్షణ కావచ్చు, లేకుంటే అది ఒక పెద్ద సమూహము కలిగి ఉండవచ్చు.
Nothing come before God.
దేవునికి ప్రతిరూపముగా ఏది ముందుండకూడదు సుమా. దేవుని కంటే ముందుగా పెట్టబడుతున్న ప్రతి ఒక్కరి కూడా విఘ్నమే అవుతున్నది.
And these people knew that they wasn't spiritual.
ఇతర రాజుల పరిపాలన ఉన్న దానికంటే ఈ ప్రజలు ఆత్మీయతతో లేరు అని ఈ ప్రజలకు తెలుసు.
And they thought
సమస్తము బాగున్నది కాబట్టి వారి దేశము భక్తిపూర్తమైన దేశమని వారు తలంచారు. అదే కోణములో అదే స్థలానికి మనము వచ్చి ఉన్నాము. కొన్ని నెలల క్రితము నా యొక్క మంచి స్నేహితులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అతను ఇలా అన్నాడు, సహోదర అబ్రహాం, ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాలను చాలా లోతుగా నీవు గాయం చేస్తున్నావు అని అన్నాడు. నువ్వెప్పుడు కూడా పాపాన్ని గురించి భర్జిస్తూ ఉంటావు, దేవుడు ఈ దేశాన్ని ఎలా శిక్షిస్తాడో చెప్తూ ఉంటావు అని అన్నాడు. నీతియుక్తముగా ఉండి కొరకై ఆయనది చేయవలసి ఉన్నదని నేను చెప్పాను. సహోదర అబ్రహాం, అయితే ఈ దేశము లేఖపైనే స్థాపించబడి ఉన్నదని నీవు మర్చిపోయావు అని అన్నాడు. మన పితరుల దగ్గరికి వచ్చారు, దేవుడు దీనిని మనకు స్వాస్థమైన భూమికి అనుగ్రహించాడు. మనది భక్తిగల దేశము. నేనేలాగా చెప్పాను, అది వాస్తవమే. అన్నింటిలో కూడా నేను ఎంతగా నేను విలువనిస్తున్నాను ఇతరులకు ఎవరికీ తెలియదు. సహోదరా, ఇస్రాయేలు దేశము కూడా ఏర్పరచబడుకున్న దేశమే. భక్త వారిని భక్తులను ఆ దేశంలోనికి దేవుడు పంపాడు. అయితే దేవుడు పాపాన్ని సహించడు. ఇశ్రాయేలు విత్తిన ప్రతి విత్తనాన్ని ఆయన పంట కోశాడు. ఆ దేశం ఏమి విత్తినదో దాని పంటను ఆయన కోసినట్లయితే మనము విత్తుతున్న దానిని కూడా ఆయన పోత కోస్తాడు సుమా. ఆయన పక్షపాతి కాడు. మనం ఆలోచించవలసిన స్థలానికి వచ్చాం. హెతువేతనగా మన పితరులు ఏమి చేశారో దానిపై విశ్రాంతి పొందుతున్నాము మనము. లేకుంటే మన సంఘాలు మహా సంస్థాపకులు దేవునికి వారు అర్పించిన మహా యాగములు ఏవో అవన్నీ కూడా మంచివే, గొప్పగా చెప్పుకోదగ్గవే. అంటే వారు చేసిన వారి నుండి రక్షణను స్వీకరించలేము మనము. రక్షణ అన్నది దేవునికి ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయమై ఉంటున్నది. మన దేశంతో కలిసి కాదు, మన సంఘాలతో కలిసి కాదు, మనకు మనముగా దేవుని ఎదురు జవాబు ఇవ్వవలసి ఉన్నది. మనము కలిగి ఉన్న మహోన్నతమైన ఆత్మ సంబంధులకు ప్రజల మధ్యకు మన దేశం చేరువయ్యేంత వరకు అది వచ్చి ఉన్నది.
యు గో టు స్పిరిచువల్ మ్యాన్ అండ్ విమెన్,
ఆత్మ సంబంధమైన స్త్రీ యొద్దకు లేక పురుషు యొద్దకు నీ వెళ్ళు, వారిలో ఏదో ఒక లోటును కలిగి ఉంటే నీవు కనుగొంటావు. గతించిన కొన్ని వారాల నుండి ఈ సంగతుల గురించే నే వెళ్తూ ఉంటే మనిషిలో ఏముందని నేను అనుకుంటున్నానంటే అది తప్పు ఉన్నది. అయినప్పటికీ లోక సంబంధమైన విషయాల గురించి చెప్పాలనుకుంటున్నా నేను గమనించాను. దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేశాడు, ఈ గొప్ప చేశాడు అని గొప్పగా చెప్పుకుంటారు. ఘనమైన గొప్ప గొప్ప విషయాలు ఎన్నడూ దేవుడు చిత్తమై ఉండవు. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కృమ్మరిస్తున్నాడు. నేటి దిన ముందు ప్రపంచానికి ప్రగల్భాలు పలికే విశ్వాసం కాదు కావలసినది. ఏదో ఒకటి కలిగి ఉండి అది ఆత్మ సంబంధమైన చెప్పుకోవడం కాదు. కొన్నిసార్లు విశ్వాసం అద్భుతాలు చేస్తున్నది, అయినప్పటికీ అవి ఆత్మ సంబంధ హృదయంలో నుండి వచ్చినవి కావు. ఆ దిన ముందు అనేక నా దగ్గరికి వచ్చి నీ నామని నేను ఇది చేయలేదా అది చేయలేదా అని చెప్తారు అని మన ప్రభు చెప్పలేదా? వెళ్ళిపోండి అని నేను వారితో చెప్పలేను. అక్షరం అంటే అదేవిధంగా క్రమము చేయాలని ఎరిగి అలాగే చేయకుండా నేనెవరో నేనెన్నడూ ఎరగను అని ఆయన చెప్పాడు. మనం అటువంటి దినాలను నివసిస్తున్నామండి. నేటి దినాన మనకు అవసరమైనవి భూ సంబంధమైన విషయాలు కాదు. అవి మనకున్నవి. గొప్ప గొప్ప సంఘాలు మనకు అవసరం లేదు. గొప్ప గొప్ప గుంపుల ప్రజలు మనకు అవసరం లేదు. రేడియోలోను టెలివిజన్ లోను కనిపించడం మాకు అవసరం లేదు. ఇవన్నీ చాలా చాలా మనకు అర్థం లేదు. అంటే ఆత్మ సంబంధులుగా ఉండే మనకు కావాలి. దేవుని ఎదుట మనకు తానుగా తగ్గించుకునే వ్యక్తులు కావాలి. వారికి ఒక్క పైసా లేని వారినప్పటికీ పర్వాలేదు. వారిలోని ఆత్మ దేవుని యొక్క మంచితనం అంతటితో సంతృప్తి పొందినంతగా ప్రతి వారు కావాలి. జీవిస్తున్న జీవిత అలవాట్లు వాతావరణం మార్పు చెందినంతగా అంతరంగమందు ఉద్యోగం పొందినంతగా ప్రార్థించేవారు కావాలి. నీ కాళ్ళకు ఒక చెప్పులు జత లేకపోవచ్చు. నీవు చిరిగిపోయిన బట్టలు ధరించుండవచ్చు. అయితే ఏదో ఒక్కరి నీ హృదయంలో దేవుని గురించిన సునాద గానము చేస్తున్నది. ప్రపంచంలో ఉన్న ధనవంతరి కంటే అదే నాకు కావాలి. అందుచేత ప్రకృతి సంబంధమైన విషయాలు దేవుని యొక్క ఆశీర్వాదానికి నిదర్శనాలని నేనెన్నడూ చెప్పకూడదు. దుష్టులు ఒక గడ్డి చెట్టు వలె ప్రభుడ నేను చూడుతున్నానని దావీదు ప్రభువుతో అనుచున్నాడు. వారి అంతాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని దేవుడు అడుగుతున్నాడు. మనం ఎటువంటి మంచి వస్త్రాలు ధరించామని కాదు, మనమెంత భుజించామని కాదు, అదంతా దేవుని సన్నిధికి వెళ్ళదు. మన వసిస్తున్న ఈ దేహము నీవెంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ అది నశించిపోతున్నది. దాన్ని మాత్రమే నెత్తి ఉంటున్నది. జీవగల దేవుని సన్నిధానానికి చేరుకునేది ఆత్మ యొక్క స్థితి మాత్రమే. అంగీకారం లేనివే మనం తీసుకుంటాము. మనం ఒక జాతిగా ఉన్నాము కాబట్టి అది మనం ఆలోచన చేస్తున్నాము. అలాగే అహాబు ఇస్రాయేల్ ప్రజలను వారికేవి అంగీకృతములుగా ఉన్నవో వారికేవి మంచిగా ఉన్నదో అది తీసుకుంటున్నారు. వారి యొక్క బోధకులు వారి యాజకులు అంతా బాగుంది ఏమి పర్వాలేదు అని చెప్పుటకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒక్కడున్నాడు చెడు కార్యాలను గురించి కేకలు పెడుతున్నాడు. అందుచేతనేగా పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రతకు ద్రోవ చూపే ఇవ ఈ నవ నాగరికత బేరాలతో సంతృప్తి చెందేవాడు కాదు అని ఈ ఒక్కనికే తెలుసు. ఆకాశమండల దేవుడు అదే విధంగా ఈనాడు కూడా ఉన్నాడు. మన యొక్క సర్వ కార్యాలు మనం చేస్తున్న పెద్ద పెద్ద విషయాలు బాహ్యంగా కనిపించే సమస్తము ఆయన ఎదుట ఎన్నడూ సంతృప్తిని కలిగించలేవు. పాఠశాల భవనాలు మనం కట్టవచ్చు, పుణ్యక్షేత్రాలు నిర్మించవచ్చు, మందిరాలు నిర్మాణం చేయవచ్చు, మనకు సమస్తలు ఉండవచ్చు, గొప్ప కార్యాలను చేయవచ్చు. ఆత్మ శుద్ధీకరించబడి కొరకై దేవుని కార్యాల కొరకై సమర్పణ చేయబడి దేవుని బలిపీఠం వద్ద శుద్ధీకరించబడే వరకు దేవుడు తృప్తి చెందనే చెందడు. సుమా మరొక్క చోట దాన్ని నీవు కనుగొనలేవు. ఆ ప్రార్థన కూటాలు చాలా బలహీనంగా నీకు అగపించవచ్చు. ఒక్క నిమిషం ప్రార్థనలాగా మరక మీద దుక్కిన మాదిరిగా వినానికి ఒక్కటే లేక రెండు సార్లు ఉండడం మేము చూస్తున్నాము. అలాంత దోషులుగానే కల్పిస్తున్నాం. నీతి విషయంలో మన దేశం మరిగిపోయినది. ప్రతి ఒక్క చోట విగ్రహములు ఓరల్ రాబర్స్లే మనకు కనిపిస్తున్నారు. జీవగల దేవుని వైపు దానిని మళ్ళించు వరకు అమెరికా హృదయానికి తప్పిక కలుగుతున్నది. జీవగల అనుభవము జీవగల దేవుని వృద్ధి చెందని విశ్వాసం కలిగే వరకు అలా జరుగుతున్నది. అప్పటి వరకు మన బుర్రెలు మనము బాదుకుంటాము. చెప్పబడినట్లుగా అంటే చక్కాయి కాలంలో వెనుక తిప్పుకొని రొమ్మ విరుచుకుంటూ డాక్టరు రెవరెండు అని పిలువబడి కొరకై మనం వీధుల్లో నడుస్తూ వెళ్ళవచ్చు. ఆ ప్రాంత మందులు పెద్ద పెద్ద సంఘాలకు మనం పాస్టలమై ఉండవచ్చు. ఏ ఒక్కరి కూడా వేలు పెట్టి చూయించలేనంతగా మనం భక్తి కలిగి ఉండవచ్చు. మనలో ఉన్న ఆత్మ ఆయన కొరకై అంతటి అతి కాంక్ష కలిగే వరకు దేవుని ఎందు మనలో ఆ అగ్ని రగులుతూనే ఉండాలి. ముప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నా కొరకు నీ కొరకున్న ఆత్మ తప్పెగలుగుతున్నది అనులాగున. అలాంటి అనుభవాన్ని పొందేంత వరకు చేతనే కమ్యూనిజం ఇలాంటి మరికొన్ని అవి బలాన్ని పుంజుకుంటున్నవి. మనమంతా ఏకమైనప్పటికీ కూడా వాటిని నిలుపు చేయలేము. అవి వచ్చునని ముందుగానే ప్రకటించబడి ఉన్నవి. మనైతే దేవుడు తన సంఘాన్ని ఆహ్వానమిస్తున్నాడు.
that this little woman must have been of the caliber
of the ఏలియాను ఏ విధంగా పట్టికట్టి ఉంటుంది? ఎలాగంటే నీ క్రియలే నీ వివరమని తెలుపుతున్నవి. దేవుని యొక్క ప్రవక్తకు పరిచర్య చేయుటకు ఆమె ఏర్పరచబడి ఉన్నది. గుర్తించండి, ఆమె యొక్క అన్యురాలు యూదా స్త్రీ కాదు. భూమి మలమల మారిపోతున్నది. అలాంటి మనస్తత్వం గల ఆ చిన్న స్త్రీ ఓ విధంగా మరి నిస్సహందంగా విశ్వాస తరహాకు చెందిన స్త్రీ ఉంటుంది.
For we see that God would not have called to her.
దేవుని యొక్క ప్రవక్తకు పరిచారం చేయగల స్థితి ఆమెలో లేకుంటే దేవుడు ఆమెను పిలిచేవాడు కాదు.
For he would have never sent her. అయోగ్యమైన
ఇంటికి దేవుడు తన ప్రవక్తను పంపడుసుమా? అది ఆమె యొక్క ఏర్పాటు కాదు, అది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. అది ఆమె యొక్క ఆహ్వానము కాదు, అది దేవుని యొక్క ఆహ్వానమై ఉన్నది. రాగు దగ్గర అతను ఉంచబడ్డాడు. కాకోలములు అతన్ని పోషించినవి. ఏదైనా ఒకరి జరగాలంటే అది దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి. ఏలియాకు ఎటువంటి మనస్తత్వం ఉంటుందో విశ్వాసికి అటువంటి విశ్వాసన దేవుడు కలుగు చేశాడు. ఆమె యొక్క విధవరాలు ఒక విధవరాలైన స్త్రీ ఉంది. ఏ విధంగా తన మరుగుడ కలిగి ఉంటుందో మన అందరికీ తెలుసు. ఆమె భర్త చనిపోయాడు, ఒక చిన్న కుమారుడు ఆమెకున్నాడు. ఆ ప్రాంతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడుతుండేవారు. ఈనాడు మనకున్నట్లుగా ప్రాజెక్టులు ప్రణాళికలు ఇంకా లక్ష్యత గనులు వారికి లేవు. వారి పంటల మీదనే వారు ఆధారపడి ఉన్నారు. ప్రజల యొక్క అతిక్రమం ద్వారాను నీచ వర్తనము ద్వారాను కరువు దేశాన్ని ముట్టడి వేసి ఉన్నది. ఇక్కడ ఉన్న వారంతా దుర్భిక్షత చేత ఆకలి చావులు అనుభవిస్తున్నారు. ఆ తర్వాత తొట్టిలోని పిండి కొంచెం కొంచెం కొంచెమై తరిగిపోయే కొలది రాత్రులు రాత్రులు ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుందని చెప్పటకు అనుమానం లేదు. తొట్టిలోని పిండి పిడికిడే ఎంత వరకు ఆ సమయం అంత అవసరమై ఉన్నది. పిడికిడి పిండి మాత్రమే ఇంకా మిగిలిపోయినది.
Death was coming right into the gate.
మరణం ఆమె వాకిలి దగ్గరికే వచ్చేస్తుంది. మరింత ప్రోగు చేయడానికి మరో మార్గం కూడా లేదు. దేశమంతా కరువు కటకమే. ఆ చిన్న బుడ్డిలో నూనె ఒక్క గడ్డ మాత్రమే మిగిలి ఉన్నది. ఆ కొద్ది నూనె ఆ కొద్ది పిండి మాత్రమే ఆమెకు మరణానికి మధ్య నిలబడి ఉన్నది. ఆమె తన ప్రార్థనలో నిజంగా యథార్థవంతురాలై ఉండవచ్చు. నీటిని వాళ్ళ పరికొల్పు అది ప్రతకాల వేళ ఉన్న వారి కంటే మరికొంతమందిని సమకూర్చగలుగుతున్నది. మనం వాకిరి వద్ద ఉన్నదని మనం ఎరిగినప్పుడు మాత్రమే అలా చేయగలుగుతాం. ఇది మనమందరము తలంచాలని అనుకుంటున్నాను. ఇక ఒక్క దినమే ముందున్న ఆ రోజు ఆ రాత్రంతా ఆమె ప్రార్థించినది. 3-4 సంవత్సరాల వయస్సు గల ఆమె యొక్క చిన్న కుమారుని యొక్క ఎండిపోయిన పెదవులను ఆమె చూస్తున్నది. కండరాలు ఎండిపోతున్నప్పుడు సన్నగిల్ని బయటకు కనిపిస్తున్న ఆమె సొంత శరీరాన్ని ఆమె చుచ్చుకుంటున్నది. ఇవన్నీ చూస్తున్నప్పుడు తల్లిగా ఆమెకి ఇవన్నీ భయంకరంగా కనిపించే విషయాలు ఇవి. అయినప్పటికీ కూడా ఆ చేతులతోనే రాత్రి మగళ్ళు దేవునికి ప్రార్థిస్తుందామె. మనకిప్పుడు పిడికిడు పిండి ఓ గంటే నూనె ఉన్నది. ఇది ఒక వింతైన విషయం తెలుసా? మరొక్కసారి నా ప్రసంగాన్ని మీరు వినలేకపోయినట్లయితే దేవుడు దీనిని మీ హృదయంలో నానబెట్టును కాక. ఇది ఒక వర్తమానమై ఉండును కాక. ఇది వింతైన విషయము, చాలా విచిత్రమైన విషయం. దేవుడు కొన్నిసార్లు అలాగే చేస్తాడు. ఇది తెలుసా? మన పాపములను మనం ఒప్పుకుని దేవుడు కోరిన రీతిగా మనమంతా చేసినప్పుడు మనం దేవుని ఎందు విశ్వాసముంచాము. ఒక పద్ధతి నెరవేర్చబడవలసి ఉండెను. అదే దేవుని చిత్త ప్రకారమే చేయాలి. మరి మన పాపములను మనం ఒప్పుకున్నాం, మనం మంచిదని ఏమి తలంచామో అవన్నీ తప్పులే చేశాం, ఏమి చేయవలని చేశాము. దేవుడు కోరినవి లేక అడిగినవి అంతా నెరవేర్చాం. అయినప్పటికీ ఆయన జవాబివ్వలేదు. అటు విషయాలతో అనుభవం కలిగిన వారి ప్రజలతో నేను మాట్లాడుతున్నానని నేను నమ్ముతున్నాను. అనేక మార్లు అలాంటి స్థితిగతులతో నేను ఉంటేనే నేను అలా గతములకు మరలి వెళ్లి నా బ్రతుకును వీక్షించుకున్నాను. ప్రతి రాతిని త్రిప్పి చూశాను. ఏదో తప్పు చేశానని నేను గుర్తెరిగాను. ప్రభువైన దేవా, నేను దానిని మంచిదిగా చేస్తాను, నేను అలా సాగిపోతానని చేస్తాను. ప్రభువా, నీవే దేవుడు, నీవే జవాబివ్వు అని మరలా అడిగాను. నీవు చేయమన్నదంతా అనే చేశాను, అది వాస్తవమే. నేను ప్రతిదీ చేశాను. అయినా ఆయన కదలలేదు, మెదలకుండా ఉన్నట్లుగానే ఉన్నాడు. అప్పుడే నీవు ఆయనను దేవుడని గుర్తెరుగుతావు. భయపడవద్దు. చేయవలసిన ఒకే విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడను నిశ్చిత నీ హృదయమందు నీవు కలిగి ఉండాలి. నా పాఠ్యభాగము ఏ కార్యమును నీవు చేయకమునుపు నిశ్చితను కలిగి ఉండు అనున్నది. ఆయన దేవుడు అని నీవు నిశ్చిత కలిగి ఉండు. ఆయన చెప్పినది సమస్తము నువ్వు చేసిన తర్వాత ఆయన ఉన్నారని నిశ్చిత నిజంగా కలిగి ఉన్నావు. నీవు అక్కడే విశ్వాసము కార్యకారణమవుతున్నది. విశ్వాసం సరిగా ఉండాలి. ఆయన ఉన్నాడు అని నీవు ఎరుగునంత వరకు నీవన్నీ నిర్వర్తించావు. ఆయన ఉన్నాడని నీవు నమ్మి ఉన్నావు. విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఆయన నామమునకు స్తుతింపబడు కాక విశ్వాసం అటు ఇటు తొలగకూడదు. దేవుడు ఉన్నాడు, తన్ను జాగ్రత్తగా వెతుకువారికి ఆయన ప్రతిఫలం ఇచ్చువాడు అనే నిశ్చిత నీవు కలిగి ఉండాలి. బెన్హామ్ కాపనికల్లోని సభికులైన నీలో ఇది లోతుగా నాటబడి మరెన్నడూ కదల్చబడకుండా ఉండును కాక. దేవుడు చెప్పిన కార్యాలు నీవు చేస్తున్న వాడవై ఉండి నీ హృదయమందు దేవుడు ఉన్నాడని నీవు నమ్మినట్లయితే దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అలా చేయుటకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపము నీవు ఒప్పుకున్నావు, దేవుడు కోరినట్లుగా సమస్తమును చేశావు, అయినా ఇంకా ఆయన మౌనంగానే ఉన్నాడు. గుర్తించండి, విశ్వాసం ఆయన ఉన్నాడని తెలియజేస్తున్నది. ఆ తర్వాత విశ్వాసం దానిపై అదేంటో తెలియకుండానే ఉండిపోయినది. అయితే ఆయన ఉన్నాడనే దానికి తెలుసు, ఆయన ఉన్నాడని నిశ్చయంగా దానికి తెలియదు. అయితే గుర్తించు, ఆయన ఉన్నట్లయితే ఆయన వాక్యము సత్యమై ఉండాలి. ఈ స్థితిగతులన్నీ నీవు చేసినవన్నీ ఆయన చేయాలని కోరినట్లయితే ఆయన వాక్యాన్ని గురించి జాగ్రత్తగా తీసుకురవలసిన వాడై ఉంటాడు. ఆయన వెనుదిరగవద్దు, నాకిక స్వస్థత జరగదు అని చెప్పవద్దు. ఓ, నీకు అభాగ్యమైన బలహీనమైన విశ్వాసం ఉన్నది, దానిని నమ్మవద్దు. సమస్తమును ఒప్పుకొనబడినట్లయితే, సమస్తమును ముగించబడినట్లయితే దేవుడి కోరిన నీవు చేశావు. విశ్వాసానికి అక్కడ హక్కు ఉండిపోయినది, దానిని మరి ఒక్కడి కదలించలేదు. ఆయన ఉన్నాడు, అది నీకు వాస్తవమే. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షులాదు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలాగ పరిగెత్తుదురు, సొమ్మసలేక సాగిపోవుదురు. ఎదురు చూడు, ఆయన చెప్పినవన్నీ నీవు చేసినప్పుడు ఎదురు చూడు, అది నీ విశ్వాసానికి తీసుకొస్తుంది. దేవుడు చెప్పినవన్నీ నీవు చేసిన తర్వాత దాని గురించి నీవు పూర్తిగా ఆలోచించి ఉన్నావు మరియు దేవుడి చేయమన్నదంతా నీవు చేశావు, అప్పుడు నీ విశ్వాసం ఆయన ఉన్నాడని దాని మీద నిలిచిపోతున్నది. దేవుని గురించి నిశ్చితత నీవు కలిగి ఉండు. మనల్ని పరీక్షించడానికే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? విశ్వాసం యొక్క ప్రతిధ్వనిని ఆయన చూడటానికి నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలుసా అది నీకు? ఏ విధంగా ప్రతిస్పందన చదువుతావో దేవుడు చూడటానికి ఇష్టపడతాడు. ఓ ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నీవే నా రక్షకుడు అని నీవు చెప్పినప్పుడు, నీవే స్వస్థత ఇచ్చేవాడు అని నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మనిచ్చేవాడు నీవే అని నేను నమ్ముతున్నాను, నా అక్కలన్నీ అనుగ్రహము చూపువాడు నీవే అని నేను చెప్తే, ఆ పిదప నీ పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు నీవు స్వస్థత పొందితే ఆ పిదప చేసే పని ఆ వాగ్దానం. ఆ తర్వాత అది జరగకపోతే ఒక్క పిరికి వాళ్ళ ఎక్కడికో పారిపోవుట. అటువంటి దానిని దేవుడు అటువంటి వాడిని వాడుకున్నాడు. ఆయన నిన్ను వాడుకుంటూ కొరకై నీలో వేరే మార్గము లేదు. ఆయన నీకు జవాబు దయచేయుటకు వేరే మార్గము లేదు. ఎందుకంటే ఒక్కసారిగా నీవు వెళ్లిపోతావు, ఆయన జవాబివ్వడు. అయితే నిజమైన విశ్వాసం ఆయన ఉన్నాడని నిలచి ఉంటుంది, ఆయన ఉన్నాడను నిశ్చితని కలిగి ఉంటుంది. ఇది చేయవలసిందని దేవుడు అడిగినట్లయితే నీ పాపాలు ఒప్పుకుంటే మొదలగునవి. నీవది చేశావు, ఆయన ఉన్నాడని విశ్వాసం తెలియజేస్తున్నది, అది నిశ్చయంగా జరుగునని తెలియజేస్తున్నది. నీ విన్నపము అంగీకరించబడినది. ఓ, అది నీవు జార విడుచుకోవని నా నమ్మకం. దేవుడి ఎడల నీవు నిశ్చితని కలిగి ఉంటే దేవుడు ఆయన యొక్క వాక్యం ఎడల నిశ్చితను కలిగి ఉంటాడు. ఆయన నిన్ను పరీక్షించడానికి ఎదురు చూస్తున్నాడు మాత్రమే. అలాంటివి ఆయన అనేకమార్లు చేశాడు. ఒకటి రెండు సంగతులు గమనము చేద్దాము, సభ్యుని గురించి ఆలోచిస్తాము. వాళ్ళ యొక్క బొమ్మకు సాగిలపడలేదు, వారి ఎడల దేవుడు నమ్మిక ఉంచాడు. అగ్నిగుండములో పడద్రోయబడవలసి ఉన్నది అని వారు విన్నప్పుడు ఆ అగ్నిగుండముల నుండి మా దేవుడు విడిపించుటకు సమర్థుడని చెప్పారు. పోయినప్పటికీ ఆయన విడిపించక పోయినప్పటికీ మేము నీ దేవతలకు సాగిలపడమని చెప్పారు. చూశారా, దేవుడు నాయుడును నిశ్చితను గుర్చి వారు అది కలిగి ఉన్నారు. ఓ అని వారు ఎరిగి ఉన్నారు. ప్రార్థనకు జవాబు దయచేయవాడు ఆయనే అని వారికి తెలుసు. అలాగైతే వారి విషయాల్లో ఆయన చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ అది మేలు కొరికే అవుతుంది. అందువలన వారు అలాగే తీర్మానమిచ్చి వారి పాపములు ఒప్పుకొని మరణములోకి అడుగులు వేశారు. అగ్నిగుండములోకి వారు సాగి వెళ్తున్నప్పుడు దేవుడు వారిని దహించినప్పటికీ పునరుత్థాన దినమందు ఆయన వారిని మరలా బ్రతికించునని దేవుని గురించి నిశ్చిత కలిగి ఉన్నారు. వారు దేవుడు ఎల్లవారు నిశ్చితని కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా వారి యొక్క మేలు కొరికే చేస్తాడని వారు ఎరిగినారు. దేవుని గురించి నిశ్చిత మనకుంటే ప్రతిదీ మన మేలు కొరికే ఆయన చేస్తున్నాడని మనకు తెలుసు. మొదలగా తీర్మానము చేశారు, అది తథ్యం అని వారు ఎరిగి ఉన్నారు. నేరుగా అగ్నిగుండములోకి వెళ్లిపోయారు. దేవుడు అక్కడే కూర్చొని చూస్తూ వారు నడచి అక్కడికి వచ్చుటకు అంగీకరించాడు. వారి స్పందన ఏదో ఆయన చూడగోరాడు. ఓర ఊదుతున్నప్పుడు మేము సాగిలబడతావా అని రాజు అడిగితే లేదు, మేము సాగిలపడము అని వారన్నారు. అక్కడే గట్టిగా నీ విశ్వాసాన్ని చోటు చేసి కొని ఉంటుంది. సరే, మీరు సాగిలపడకపోతే నా ఆజ్ఞ ఏంటో తెలుసా? అవును, ఆజ్ఞ ఏదో మాకు తెలుసు. అగ్నిగుండం 7 రెట్లు ఎక్కువ చేయబడాలి, నేను మిమ్మల్ని అందులోకి తోసివేస్తాను, అది నా ఆజ్ఞ. మరిప్పుడు సాగిలపడతారా? లేదు, మేము సాగిలపడం. అక్కడే వారి విశ్వాసం ఉండి ఉన్నది. దేవుడు చెప్పాడు, సరే దాని గురించి వారేమి చేస్తారో నేను చూస్తాను, వారి విశ్వాసానికి ప్రతిస్పందన ఏదో నేను చూస్తాను అని అన్నాడు. అయితే అతను ఇలా చెప్పాడు, వారి చేతులు బంధించి వేయండి, వారి కాళ్ళను బంధించి వేయండి, అగ్ని గుండానికి నడిపించండి. వారి ముఖాలకు అగ్ని అంటుకుంటూ గుండములోకి వారు నడిపించారు. దేవుడు ఇంకా నిలిచి ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాడు. వారైతే ఆయనే దేవుడు నిశ్చితను కలిగి ఉన్నారు. వారి యొక్క ఒప్పుకోలను వారు ఒప్పుకున్నారు. వారు ఎరిగిన సమస్తమును మంచిగానే చేశారు. ఆయన దేవుడై ఉండనని నిశ్చితను వారు కలిగి ఉన్నారు. సరే, వారు నేరుగా అగ్నిగుండములోకి నడుచుకుంటూ వెళ్లారు. ఆఖరి క్షణములో ఆకాశ మండలంపై నుండి గాలి రథముల పైన ఆయన అక్కడికి వచ్చేశాడు. చల్లని గాలిని విరజిమ్ముతూ వారిని ఓదార్చి వారితో మాట్లాడుతున్నాడు ఆయన. నీ విశ్వాసం ఎక్కడ ప్రతిస్పందిస్తుందో ఆ కావు వరకు నీ విశ్వాసాన్ని ఆయన అంగీకరిస్తాడు. పాత నిబంధనలోని ఏబును చూడు, ప్రతివాదైన అపవాది అతని రహస్య పాపిగా నేరం మోపి ఉన్నది. అయితే అతడు పాపము చేయలేదని ఏబుకు తెలుసు. అతడు చేసిన సమస్తము అతడు ఒప్పుకున్నాడని అతనికి తెలుసు. ఆయనను దహన బలిగా దహించబడుతున్నాడు. అదే దేవునికి అవసరమైనది, అదే దేవుడు కోరుకుంటున్నది, దహన బలి యొక్క పశ్చాత్తాపం. అవన్నీ ఏబు చేశాడు. సతనన్నాడు, అతని ఒంటెలను తీసుకుంటున్నాడు, అతడు ధనవంతుడు, నేను అతని గొర్రెలను తీసుకుంటున్నాను అని చెప్పాడు. చివరకు అతని హృదయం లాంటి వారైన బిడ్డలనే వాడు తీసుకున్నాడు. అయినప్పటికీ ఏబు చిన్న దెబ్బ మాత్రమే తగిలినట్లు ఉన్నాడు. దేవుడిని కూర్చున్న నిశ్చితతని కలిగి ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, ఆయన చెప్పినవి నెరవేర్స్తాడని. అతను సుదీర్ఘంగా ఆలోచన చేసి ఇలా తెలుసుకున్నాడు, నేను దహన బలిని అర్పించాను ప్రతిదానికి నా హృదయంలో నేనలాగా అనుకున్నాను. బహుశా నా పాటల వలనను, నా కుమార్తెలు హాజరైన విందు వలనను, ఒకవేళ వారు రహస్యంగా హృదయంలో అపవు చేసి ఉండవచ్చు. అందుచేత నేను దహన బలి అర్పించి వారి తప్పిదాలను ఒప్పుకుంటాను. ఓ దేవా, దేవుడు ఏమి చెప్పినాడో ఒక మనుషుడు చేసినట్లయితే దేవుడిని కూర్చున్న నిశ్చితను అతడు కలిగి ఉంటారన్నమాట. ఆయనకు జవాబు చెప్పవలసి ఉంటున్నది. ప్రతి దానిలో కూడా విశ్వాసం ఆయనను తెరపైకి ఆహ్వానం పలుకుతున్నది. నీవు ఎరిగిన మంచి పనిని నీవు చేసినప్పుడు, ఆయన చెప్పినవి నీవు చేసినప్పుడు, నీవు పశ్చాత్తాప పడినప్పుడు తిరిగి దాన్ని క్రమపరుచుకుని దేవుని ఎదుట దానిని ఉంచున్నావు. ఆయన ఎంత మౌనంగా ఉన్నది నాకు అవసరం. ఆయనను, ఆయన దేవుడే, ఆ విశ్వాసాన్ని అక్కడ ఉంచిన కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ కార్యాలు నీవు చేశావు, నేనిప్పుడు ఆయన కార్యాలలోని విశ్వాసాన్ని చూడగోరుతున్నాడు. నీవేమి చేస్తావో చూడాలని ఆయన అనుకుంటున్నాడు. నీవు అభిషేకితమైన వాడవై ప్రార్థించినట్లయితే దేని గురించి నీవు నమ్మినావో దాన్ని చూచిన కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. వచ్చే ఆదివారం పరిగెత్తుకుని వచ్చిన వరకే కాదు, మరో స్వస్థపరచువాడు మరో దిన వచ్చేంత వరకు ఎదురు చూసినే కాదు, నీ విశ్వాసం నీకున్న ప్రతి స్థంతలను చూచిన కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. మరొక రోజు వెనక్కి వెళ్లి నాకు చాలా బాధగా ఉన్నది, నాకు స్వస్థత కలిగినట్లుగా నేను అనుకోవడం లేదు అని నీవు చెప్తావు. రాత్రావరసలో ధర్మస్థానములో నీవుంటానికి యోగ్యుడు కాదు. నీవింకా సిద్ధపడలేదు. ఆయన దేవుడని నీవు నమ్మటలేదు. నీవలసి నేను నీతో ఏకీపించట్లేదు అని నీ సొంత క్రియలే నీవు ఎవరైనది నిరూపణ చేస్తున్నవి. వారి ఫలము వలన మీరు వారిని ఎరుగుదురు. ఓ మనిషి తనకు తానుగా క్రైస్తవుడని చెప్పుకుంటూ ఇంకా పొగ త్రాగుచు మద్యపానాలను సేవిస్తూ పేకాటలు ఆడుతూ మురికి మురికి చతుర్లు పలుకుతూ ఇంకా సగం బైబిల్ సత్యం సగం కాదు అని చెప్తూ ఉంటే అతడు సువార్తను ప్రకటించేవాడు కావచ్చు. బైబిల్లో కొంత భాగాన్ని ధృవీకరిస్తే అలాంటి వాడు ఇంకా పాపి అయి ఉన్నాడు. అతనింకా సరికానివాడు. దేవుడు ఏకరీతిగా ఉన్నాడని నీవు బహిరంగంగా ఒప్పుకొని, ప్రభువా నేను జిగటమందును, నీవు పరమ కుమారుడివని నీ బ్రతుకు ఆయన చేతులకు అర్పణ చేసినట్లయితే నీకు ఏది అవసరమో అది అడుగు. విశ్వాసం ఎన్నడూ చలించదు, అది అక్కడనే ఉంటున్నది. పరిస్థితులు నిన్ను కుడి ఎడమలకు ఊపినప్పటికీ ఆ విశ్వాసం కదిలించబడలేదు, ఎందుకంటే ఆయన దేవుడు అని నిశ్చితం నీకు ఉన్నది కనుక. మరి ఆయన దేవుడైతే ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానము చేసి దాన్ని తుంచివేయండి. ఆయన దేవుడై ఉన్నప్పుడు తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగలిగిన వాడై ఉన్నాడు. అది నేను ఆనందిస్తున్నాను. ఆయన దానికి బద్ధుడై ఉంటాడు. ఏబు తన అర్పణలు చెల్లించాడు, అతను సమస్తమును నిర్వర్తించున్నాడు. తెలుసు, ఇక్కడ కొంతమంది సంఘ శాఖ సంబంధమైన సంఘ సభ్యులు వచ్చి ఇలా అంటున్నారు, ఏబు నీవు పాపమని ఒప్పుకోవాలి, ఎందుకంటే నీవు పాపమైనట్లయితేనే దేవుడు నీకు శిక్షిస్తున్నాడు. ఏబు ఇలాగ చెప్తున్నాడు, నేను పశ్చాత్తాపడ్డాను, దేవుని ఎదుట దహన బలిగా నన్ను నేను అర్పణగా చేసుకున్నాను, నేను పాపిని కాదు. అతడు ఏ స్థితిలో ఉన్నాడో అతనికి తెలుసు. అది ఇలాగే సాగిపోతూనే ఉంది, అలాగే 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 కఠినంగా తయారవుతున్నది. ఏబు కృషించే వరకు, ఏబు దహన బలిని తృణీకరింప చేసే వరకు అతని శృంగదిస్తున్నది. నీవు పశ్చాత్తాపమైన దానిని నీవు మరణ చేయుటకు ప్రయత్నిస్తే అది నీ బలహీనతను తెలియజేస్తున్నది. దేవునిపై నీకున్న అనుమానాన్ని వ్యక్తీకరింపజేస్తున్నది. దేవుని నీవేదైనా అడుగుతూ దాన్ని గురించి సందేహిస్తూ నీవు అనుమానిస్తున్న వాడి అవుతావు, విశ్వాసవి కాదు. ఏబు ఎక్కడ నిలబడ్డాడో మనకు తెలుసు. ఆ పునాది మీదనే అతను నిలబడ్డాడు. తాను అవసర దశలో ఉన్నప్పుడు గురువుకి ఇలా చెప్పట్లో ఆశ్చర్యమేమీ లేదు. స్థిరమైన బండైన విష్ణుపైనే నిలబడ్డాను, పరిధర స్థలాలన్నీ కృంగుతున్న ఇసుక తినలే. బండలాడి ఏబు యొక్క పశ్చాత్తాపం పైన చివరకు ఆయన ప్రియమైన భార్య సహా మార్గము తప్పినది. అతని ఆరోగ్యమంతా క్షీణించిన పిదప బొబ్బలన్నీ దేహాన్ని అలుముకున్న తర్వాత తన్ను తాను తీరుకుంటూ అతని జన్మదినాన్ని శపించుకున్నాడు.
ఇలాగంటున్నాడు, సూర్యుడు తేజోహీనవును కాక చంద్రుడు రాత్రంతా నిలచీనును కాక అని. నీవు నీవు బహు దురస్థలో ఉన్నావు, నీవు దేవుని క్షమించి చనిపోకూడదు అని అతని భార్య అంటున్నది. బుద్ధిలేని స్త్రీ పలికేస్తగా నీవెందుకు మాట్లాడతావు అని అతను అంటున్నాడు. దేవుని గురించి నిశ్చిత కలిగి ఉన్నాడు, చేయగలిగిందంతా అతను చేశాడు. ఆ భక్తిని నేను ఇష్టపడతాను. దేవుడు కోరినవన్నీ అతను నిర్వర్తించలేదని తెలుసు, అది సరిపోతుంది. దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయన నిన్ను పరీక్షిస్తాడు, నన్ను పరీక్షిస్తాడు. అయితే ఆయన కోరినవన్నీ మనము చేసినట్లయితే మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందురి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇది ఆయన యొక్క వాగ్దానము. వీళ్ళ ఎవరైనా రోగి ఉన్నాడా? సంఘము పెద్దలను పిలిపింపవలను, వారు నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, దేవుడు లేపును, అది సరిపోతుంది. మీ పాపము ఒకరితో ఒకరు ఒప్పుకొనండి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి. దేవుడు చెప్పినవి చేశావు నీవు, నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు జరుగును. నా నామమును బట్టి దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన నేను తాగిన వారికి పని చేయదు, వారు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందెదరు. అది సరిపోతుంది. దేవుని గురించిన నిశ్చితను కలిగి ఉండు. నీవు నమ్మినది దేవుని వాక్యమని నిశ్చితనే కలిగి ఉండు. ఏబు అలాగే ఉన్నాడు. నీవు ఆయన దూషించి చనిపో, దినదినము క్షీణించిపోవటెందుకు అని అతని భార్య అంటున్నది. సాతాను ఏ విధంగా నీ మీద అలాగ తోసివేస్తుందో చూడు. ఏంటి, నీవు అభిషేపింపక ముడుపు ఇప్పుడు మార్పేమీ లేదే? బోధకులు నీ కొరకు ప్రార్థించినప్పటికీ నీలో ఏమి అభివృద్ధి కల్పించలేదే? వారి బోధకులు ప్రథమంగా క్రమమైన స్థితిలో లేరేమో. ఇది వారి బోధకులకు చెంది ఉన్న విషయం కాదు, జీవగల దేవుని యందు ఇది నీకు గల విశ్వాసమునకు ఎదుగుదల. ఇది బోధకుడు ఏమయ్యున్నాడో అని కాదు, కానీ ఇది దేవుడు ఏమయ్యున్నాడో అని విషయమై ఉంటున్నది. బోధకుడు నీకు వాగ్దానము చేయలేదే, దేవుడే వాగ్దానము చేశాడు. ఇది బోధకుడికి సంబంధించిన విషయం కాదు, ఇది దేవునికి సంబంధించిన విషయం. మరి దేవుని నీకున్న విశ్వాసానికి గల తర్కానము ఇది. అందువలన దేవుని గురించి నిశ్చితను కలిగి ఉండు. అది దేవుని గురించి నిశ్చిత కలిగి ఉండు. అది దేవుని యొక్క వాక్యము, మరియు దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు. బుద్ధిహీనురాలుగా నీవు మాట్లాడినట్లు మాట్లాడదామేమి అని ఏబు అంటున్నాడు. మహిమ కలుగునుగాక అని అతను పలుకుతున్నాడు. దేవుడు ఉన్నాడనే చితను అతడు కలిగి ఉన్నాడు. అతని నోట ఆ మాట రాగానే ఊరుములు గర్జిస్తున్నవి, మెరుపులు మెరుస్తున్నవి. దేవుడు కార్య నిర్వహణలో ప్రవేశించాడు. అది ఎప్పుడు కూడా దృశ్యోపైకి ఆహ్వానిస్తుంటుంది. ఎంతో కాలంగా ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. అదే ఆయన చేస్తున్న కార్యము. నరకానికి బంధితులైన ఈ అమెరికా వారి వైపు, గుడులకు వెళ్తున్న ఈ వేషధారులైన గుంపుల వైపు ఆయన చూస్తున్నాడు. నేకోపడటం లేదు. దేవుడితో సరిగా అనున్న వారెవరైనా పాపం వారికి కోపాన్ని రేకొత్తిస్తున్నది. దేశాన్ని కూర్చుని కోపడటం లేదు, ప్రజలు కూర్చుని కోపడటం లేదు. ఈ ప్రజలను అంధులుగా మార్చివేసిన దయ్యంపై కోపడుతున్నారు. ఈ గుడ్డి బోధకులు, హాస్టల్లు, మనుష్య కల్పితమైన చిన్న చిన్న వేదాంత విద్యను కొంత పొంది ఉన్నారు. దేవుడు తిరిగి జన్మించవలసి ఉన్నది. దేవుడు తన వాక్యాన్ని కాపాడుకుంటాడు. ఆయన వారిని పిలుచుచున్నాడని వారు చూడాలి. దేవుడు కూర్చిన నిశ్చిత తప్పక నీవు పొందాలి. ఆయనకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండుట. ఈ అభాగ్యురాలు, ఈ చిన్నది దేవుడున్నాడని ఆమె ఎరిగి ఉన్నది. ఆకృతిలోని పిండి అయిపోతుంది కొలది, తరిగి 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 పోతున్నది కొలది. పరీక్షితులు క్షణ క్షణానికి భీభత్సంగా మారుతున్నవి. అయితే అలాగవుటకు దేవుడు అంగీకరిస్తున్నాడు. అలా చేయటానికి ఆయన ఇష్టతను చూపుతున్నాడు. నీ విలాగుడా ప్రతిష్టంభిస్తావోనని నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తుంటాడు. నీవు అభిషేకించబడి ప్రార్థించినప్పటికీ ఆ తర్వాత స్థితిగతులు తారుమారై ఇలా చెప్పబడుతుంటవి. సతనా, అతని పరీక్షలో పెట్టు, అతను నన్ను నమ్ముతున్నాడని నాకు తెలుసు. నిరంతరము దేవునికే స్తుతి కలుగును కాక. ఆహా, ఇప్పుడు అతని పరీక్షించు, దానికై అతను నా మాటను తీసుకున్నాడని నాకు తెలుసు. అలాగిన ఆయన నిపక్షంగా చెప్పగలుగునా? ఏబుతో అన్నారాయన, అతనికి ఏమైనా చేయి, కానీ అతని ప్రాణము తీయవద్దు, ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. అతడు దహనములు అర్పించాడు, చేయవలసినవన్నీ చేశాడు. నేనేమి చేయవలని చెప్పాను అదంతా అతను చేశాడు. అది నమ్మాడు, అతను నమ్మాడు కూడా.
నీవు కావాలంటే అతనికి అగ్ని కిరాల మధ్య అతన్ని ఉంచు. అతని దగ్గర నుండి అది సమస్తమును తీసివేసినది. దేవుడు అతనికి తిరిగి ఇచ్చినప్పుడు రెండంతలుగా ఇచ్చి ఉన్నాడు. అది తప్పదు. తప్పక ఆయన అలాగే చేస్తాడు. ఆయనే దేవుడై ఉన్నాడనే నిజంగా మనము నమ్మితేమా లేదా అని మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నేను ఒక అభాగ్యురాలైన అన్యురాలను అది ఆమె అని ఆమె ప్రార్థించిందని చెప్పడానికి సందేహము ఏమీ లేదు. ఆమెను గుర్చి బైబిల్లో యేసు చెప్పిన మాట గుర్తుంచుకో. ఏలియా దినాలలో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ అతడు కేవలము ఆ ఒక్కత దగ్గరికి పంపబడిను, ఆమె ఒక అన్యురాలు అని యేసు చెప్పాడు. ఓ నేను ప్రార్థించాను అని అతడు చెప్పాడు. ఆ ఆఖరి రొట్టె ముక్కను ఆమె చూస్తున్నప్పుడు మరణము ద్వారంలో గుండా తలుపు యుద్ధ ప్రవేశించి వచ్చుట ఆమె చూచి ఉండవచ్చు. ఇక ఒక్క రొట్టె ముక్కనే చప్పరించి ఆమె కుమారుడు చనిపోతారు. రాత్రంతా ఆమె ప్రార్థించుట నేను చూశాను. వడగాడుపులు వేస్తున్నవి, భూమి మలమల మాడిపోతున్నది, ప్రజల వీధుల్లో మూలుగుతూ ఏడుస్తూ ఉన్నారు. ఇంటి చుట్టూ ఆవిడ ప్రదక్షిణ చేస్తుంది, తన చిన్న బిడ్డ వైపు చూస్తుంది, ఆ బిడ్డ యొక్క చిన్న పైజామాను చూచింది. అవన్నీ బయటకు కాల్పిస్తున్నవి, అతని చిన్న కాళ్ళు అతుక్కొని ఉన్నవి, అవి మడతలతో ఉండటము ఆమె చేతులు వంకే చూస్తున్నవి. ఆమె ముందుకు వెనుక్కు నడుస్తున్నది. అయితే ఆమె అనుకున్నది, ఆయన దేవుడని నాకు తెలుసు, నేను సమస్తానికి పశ్చాత్తాపడ్డాను, ఆయన కోరినంతానే చేశాను, ఆయన మాత్రమే మా ప్రాణ భిక్ష కొరకై ఆయన అడుగుతున్నాను. దేవుడు ఆమెను చూశాడు. మిగతా వారంతా పెద్ద పెద్ద నాట్యశాలకు వెళ్తున్నారు, బాగా సుందరంగా అలంకరించుకుని నవీన టెలివిజన్ లో లేక ఏదో పెట్టుకుని లోకముతో సాగిపోతున్నారు. అయితే ఆ స్త్రీ అయితే ఆమె ఒకరి అలాగే దేవుని ఆ స్థితిలో ఉన్నది. దయలోనే కాంతులు విరజమ్మినవి. చిన్న పిల్లవాడు ఏదైనా తినాలని రాత్రంతా ఏడ్చాడు. తొట్టిలో పట్టిన పిండితో నేనేమి చేయాలి అని ఆమె చెప్పింది. ఆ పిండి క్రీస్తే. మీకు తెలుసా, ఏ బైబిల్ విద్యార్థికైనా ఈ విషయం తెలుసు. ఏదంటే క్రీస్తే ఆ నైవేద్యము. ఆ నైవేద్యం ప్రత్యేకంగా మెత్తని పిండి ఉండవలసి ఉంటుంది. ప్రతి గిండెలోని చిన్న ముక్క కూడా నలిగిపో వరకు అలా ఉండవలసి ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తే నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు కాబట్టి అదంతా కూడా దాని మీదనే ఉండునని ప్రతి విశ్వాసి నమ్ముతాడు. హల్లెలూయా. నీకైతే నీ పాతకాలపు సర్ది పడిన మత అలవాట్లు కలిగి ఉన్నావని ఉండవచ్చు నీవు. నాకైతే యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రపంచమందలి ఆస్తుల మధ్య నా స్థితిని నేను నిలబెట్టుకుంటాను. ఆయన ఇంకా నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని నేను నమ్ముతాను. దాని అంతట్లో కూడా ప్రతి చిన్న ముక్క ఉన్నది ఉన్నట్టుగా చెదించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి. ఆ రోజు ఉన్న దేవుడే నేడు ఉన్నాడు, ఈ ఉదయవేళలో ఇక్కడే ఉన్నాడు, ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. అదే పిండి అంటే అర్థం. నూనె అంటే యెహెజ్కేలు నాలుగవ అధ్యాయము మొదలగు దాన్ని బట్టి నూనె అంటే ఆత్మని అర్థం. ఆ కారణము చేతనే మనం నూనె రాస్తాము. అది ఆత్మ అంటే ఏంటి? యోహాను సువార్త నాలుగవ అధ్యాయ ప్రకారంగా తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు కావాలని తండ్రి కోరిక ఉన్నది. యేసే సత్యము, ఆయనే నైవేద్యమై ఉన్నాడు, మరి ఈ నూనె ఆత్మయి ఉన్నది. ఆత్మ సత్యముతో కలిసినప్పుడు ఏదో ఒకటి కాబోతున్నది. రెండు ఏకము చేయగా అది రొట్టె అవుతున్నది. ఎక్కడ నీ విశ్వాసం? తన దీనత్వంతోనే దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా తాను యొక్క బలముతో యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని ఉంటున్నది. వాక్యం పిండై సాగుతుండగా దాన్ని కలుపుడుపై నీకు నూనె అవసరమై ఉన్నది. అది ఒక చిన్న గరిటె కావచ్చు లేక చిన్న పిడికిడి కావచ్చు, అది ఏమైతేనే అది వాస్తవమై తీరుతున్నది. మరి ఇప్పుడు దేని కొరకు సిద్ధపరచబడుతుంది? అది శిలవ కొరకే, అది స్వీయ సమర్పణ కొరకే. అదే నీవు చేయవలసి ఉన్నది. వాక్యం ప్రకటించబడినట్లయితే దానిని కలుపుడుకు నీలో ఆత్మ ఉన్నట్లయితే ఈ బాధను ఉపేక్షించడకు ప్రతి లోకాన్ని విసర్జించడకు దేవుని వాక్యానికి విరోధమైన ప్రతి దానిని తృణీకరించి దానిపై నిలకడగా ఉండటకు అది నీ యొక్క స్వీయ సమర్పణ ఏముంటుంది. వైద్యుడు ఇది అది మరింకేదో చెప్పవచ్చు, అలాంటిదేమి ఒక్క పుల్లైనా తేడా ఉండదు. నీవు దానిపైనే నిలబడు, ఎందుకంటే దేవుడు అలాగే చెప్పాడు కాబట్టి. పిండి ఉన్నది, నీకు నూనె ఉన్నది, దాన్ని కలిపేసాయి. నేను ఒక స్వరాన్ని విన్నాను, అది కొద్దిగా తెల్లవారిన తర్వాత విన్నాను. ఒక స్వరం ఇలా వినబడినది, వనములోకి వెళ్లి రెండు పుల్లలు వేరుకొని రమ్మని చెప్పబడినది. రెండు పుల్లల గురించి లేఖనం ఏమి చెప్తుందో గమనించారా? అది సిలువ. ఆమె వద్ద పిండి ఉన్నది, నూనె ఉన్నది. అయితే ఆమె ఇప్పుడు కార్యారంభము చేయబోతున్నది. నీకు కావలసిన పిండి ఉన్నప్పటికీ, నీ దగ్గర ఎంత నూనె ఉన్నప్పటికీ, నీవు కార్యం నిర్వర్తించాలి. సొంత సమర్పణ, రెండు పుల్లలు. పురాతన కాలంలో ఏ విధంగా నిప్పు తయారు చేస్తారో వారికి సరిగా తెలియలేదు. నీవు ఒక కట్టె పుల్లను తీసుకుని దానికి ఇంకో దాన్ని అడ్డంగా కట్టి వాటి మధ్యన వెలిగిస్తే రెండు కొనలను కూడా రాపిడి చేయి. ఇండియా వారు అలా నిప్పు చేసుకుంటారు. రాత్రంతా నేను అలా మంటలు పెట్టాను. ఒక ముద్దును తీసుకుని ఒకటి ఈ వైపునకు, ఇంకొకటి ఆ వైపునకు పెట్టి నిప్పులోనికి నిడుతూ ఉంటే అది మండుతూ ఉంటుంది. ఆ కట్టే విలువ రెండు పుల్లలని బైబుల్ తెలియజేస్తుంది. వనంలోనికి వెళ్లి రెండు పుల్లలు ఎరుకురా అని స్వరం పలుకుతుంది. ఏ సమయంలో పర్వత శిఖరాన ప్రవక్తతో ఒక స్వరం భీకరంగా పలుకుతుంది, పట్టణంలోనికి వెళ్ళు, నేను ఒకరికి ఆజ్ఞాపించున్నాను. ఇద్దరు విధేయత చూపించారు. ఒకటి జరగవలసినది. ఇరువురు విధేయులైనారు. ప్రసంగికుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లయితే దానిని స్వీకరిస్తున్న వ్యక్తి దానిని నమ్మి దాని ప్రకారం ప్రవర్తిస్తాడు. ఏదో ఒకటి జరుగుతుంది. నీవు పాపి అయితే నీవు రక్షించబడవలసి ఉన్నది. నీవు రోగిగా ఉన్నట్లయితే నీవు స్వస్థత పొందుకుంటావు. అందుచేతనగా దేవుని గురించి నిశ్చిత నీకుంటే దేవుడు నీకే ఆ వాగ్దానము చేశాడు కాబట్టి ఆయన దేవుడై ఉన్నట ఎంత నిశ్చయమో ఆయన తన వాక్యాన్ని నెరవేర్చుకుంటా అంత నిశ్చయమే. ఆ తర్వాత ఆజ్ఞ ఏదంటే పట్టణానికి వెళ్ళు. నేను ఒక స్త్రీకి ఆజ్ఞ ఇచ్చున్నాను. ప్రవక్త కళ్ళ ఎదురుగానే ఒక దర్శనం తెరవబడెను. అతను ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు. ఏ వ్యతిరేక కార్యము లేదు. అతను కేవలం విధేయత చూపించాడు. ఎక్కడ కట్టె పుల్లలు ఉన్నావో ఆమెకు తెలియదు. అయితే ఆ వనములో రెండు పుల్లలు పడి ఉన్నవి. ఆమె బయలుదేరింది, తోపులో నుండి బయటకు నడుస్తూ వెళ్ళింది, చుట్టూ చూస్తుంది. అబ్బా ఎంత ఎండ! సత్యములో ఉండి మూలుగులు, రాత్రి ఆహారము వెతికేవారు, మద్యం మొదలగునవి త్రాగి రాకుతూ వస్తున్నారు. ఆమె వీధుల్లోకి తీక్ష్ణంగా చూస్తుంది. ఏమీ కనిపించడం లేదు. ఒక కర్రను ఆమె తీసుకున్నది. సిలువలో ఒక భాగం అది, సమర్పణ అది. ఇంకొక కర్రను ఏరుకున్నది. రెండవ కర్రను ఏరుకున్న వెంటనే అయ్యో ఎంతటి విషాద సంఘటన అది. చావు వాకిట బయటనే కాచుకొని ఉన్నది. ఆమె ఆమె యొక్క కుమారుడు ఆ చిన్న రొట్టె ముక్కలు తిని చనిపోవాలి. అంతా ఇక అంతటితో సమాప్తమైపోతుంది. కొన్ని పర్యాయాలు విషాద గడియల సగభాగంలో స్వరాన్ని వింటాము. ఆ రెండవ పొలను ఆమె ఏరుకుని వెలుదిరిగి వెళ్లిపోవడానికి సంసిద్ధంగా ఉండగా నాకు కొంచెం నీరు తీసుకురమ్మని ఒక స్వరం ఆ వాకిట ద్వారానే వినబడినది. ఆ రెండు పుల్లలను తన చేతబూని వెనుదిరగగా పిండి నూనె కలుపుకోవడానికి సంసిద్ధంగా ఉన్నది. అవి సిద్ధపరచుకుని ఉన్నానని, పిండి కలుపుకుని ఉన్నానని ఆమె చెప్పినది. అదే ఆత్మ వాక్యము కలవలసి ఉన్నది. నీవడిగిన దాన్ని ఉపేక్షించుటకై సివియ సమర్పణ సిలువపై అది పెట్టవలసి ఉన్నది. అది యథార్థమే. నే దాన్ని కలుపుకున్నాను, ఇప్పుడు ఈ పుల్లలను తీసుకుని వెళ్తున్నాను. ఆ స్వరం ఇలా చెప్పబడింది, పాత్రలో కొంచెం నీరు తీసుకుని రా అని. ఆమె చూస్తుంది. ద్వారం వద్ద ఆనుకుని నిలబడి ఉన్న మనిషిని ఆమె చూస్తున్నది. అలచని చెక్కిళ్లు, దిగజారిన గడ్డముతో, పట్టదాతో, పాత గొర్రె చర్మాన్ని నడుములకు చుట్టుకుని ద్వారం వద్ద ఒక వ్యక్తిని ఆమె చూసింది. దయగల ఓ వృద్ధునిగా అతని కల్పిస్తున్నాడు. నా నీళ్లు కొంచెం ఇస్తాను ఆయనకని ఆమె అన్నది. జీవగల జలములను ఎవరికైనా ఇవ్వాలని ఆశిస్తున్నావా? ఎవరికైనా చెప్పాలని, ఎక్కడికైనా వెళ్లాలని? ఒక్క నిమిషం ఆగండి. చేతులు పుల్లలతో ఆమె వెనుకకు అడుగులు వేస్తుంది. మరలా స్వరం గంభీరంగా పలికినది. నీళ్లు మాత్రమే కాదు, ఒక చిన్న రొట్టెముక కూడా నీ చేతితో నాకు తీసుకురా. జీవాహారము, జీవ జలము, అది జీవమా? అది అయిపోయిన వెంటనే ఆమె చావాల్సి ఉంటుంది. నీ నీళ్లను తీసుకునిరా, నీ రొట్టెను తీసుకునిరా. మనం ఇక్కడ ఏమి చూస్తున్నాము? ఎటువంటి పఠాన్ని మనం కనుగొంటున్నాము? మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, మిగతా వాటికి వాడే అవే తోడు చేసుకుంటవి. కొద్ది నీరు, చిన్న రొట్టె ముక్క తీసుకునిరా. తిరిగి ఆమె తన విషాదములోకి మునిగిపోయి ఆమె ఇలాగ చెప్పడం నేను వినగలను. అయ్యా, నేను చూసిన పురుషుల్లోకెల్లా నీవేదో వింతగా ఉన్నావే. నీవు చెప్పిందంతా ఉన్నట్టుగానే అనుకుని చెప్తున్నట్టుగా నేను వింటున్నానే. అయితే నా యొద్ద పిడికుడు పిండి నువ్వు కంటే నూనె మాత్రమే ఉన్నవి. నేను వాటిని సిద్ధపరచుకున్నాను. నేను ఇప్పుడు వెళ్లి ఈ రెండు పులలతో వంట తయారు చేసుకుంటూ కానీ వెళ్తున్నాను. నేను నా కుమారుడు తిని చావబోతున్నాం. అంతే, అదే మా దగ్గర ఉన్నది. ఆ తర్వాత మనం ఏమింటున్నాం? మొదటిగా నాకు ఒక అప్పమును తీసుకుని రా. దేవుడు మొదట ఎవరేమి చెప్పినప్పటికీ అనవసరం. అది ఏ విషయమైనప్పటికీ, అది ఏ నిర్ధారణప్పటికీ, అది ఎంత విశ్వాసంగా కల్పించినప్పటికీ, అది ఏమైనప్పటికీ దేవుణ్ణే మొదటిగా తీసుకో. ఆయన వాక్యమునికే మొదటి స్థానమే. నేను స్వస్థత పొందను అని వైద్యుడు చెప్పాడు. అయితే ఆయన వాక్యమునికే మొదటి స్థానం ఉండాలి. నేను ఘోర పాపిని, నేను వేషను, నేను చూదగడను, నేను తగబోతును. దేవుని వాక్యమునికే మొదటి స్థానం ఉండాలి. మీ యొక్క పాపాలు రక్తం వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లనివగును, కెంపు వలె ఎర్రనివైనను, కోరెబొచ్చు వలె తెల్లనివగును. దేవుడే మొదట. హలో, మొదటిగా నాకు ఒక చిన్న అప్పము తీసుకురా. నీవు కలిగిందంతా నాకు తీసుకుని రా. ఆయన చేతులకు అప్పగించుటకు నీవు ఇష్టపడుతున్నావా? నా జీవితమంతా, నాకున్నదంతా, నా వయసు 50 సంవత్సరములు, విలియం బ్రెనహామ్, నీ జీవితాన్ని అప్పగించుటకు సంసిద్ధంగా ఉన్నావా? చిన్నలారా, మీ జీవితాలు నాకు ప్రణంగా పెట్టడానికి ఇష్టత కలిగి ఉన్నారా? మీరు ఇష్టపడుతున్నారా? మీరు చేయగలరా? వ్యాధిగ్రస్తున్నారా? నా యందు నమ్మిక ఉంచారా? నీ చేతితో కొంచెం రొట్టె ముక్కను కొద్దిగా నీళ్లు తీసుకుని రమ్ము. ఆమె అతని వైపు చూస్తుంది. ఎవరో ఆమెతో చెప్తున్నారు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నది అతను తెలుసని. దేవుడు తన వారిని ఎరుగును, నా గొర్రెలు నా స్వరము ఎరుగును. అది లేఖనమా కాదా అనేది వారికి తెలియను. అది వాస్తవమా అవాస్తవం అనేది వారికి తెలియను. ఆమె విధేయత వైపునకు మరల్చబడినది. అదే మనము చేయాలి. ప్రవక్త ఏమి చేయమని చెప్పాడు దాని వైపు ఆమె విధేయతను మరణప్పుడు ప్రతి ఒక్కరు చూచి వినటువంటి ఉరుము పరలోకము నుండి వచ్చినది. ప్రవక్త స్వరములో నుండి ఉరుము వచ్చినది. ప్రతి ఒక్క పాపి, ప్రతి ఒక్క రోగి ఆసక్తితో వినులాగున అలా వచ్చినది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. మనం వినటానికి ఎలా ఎదురు చూస్తున్నాము? నేను ప్రయాణం చేస్తున్న మార్గాల్లో ప్రజల వచ్చేసి ఇలా చెప్తూ ఉంటారు, ఈ వాకిడికి రండి, నా కుమార్తె, నా బిడ్డ, నా వారు, ఇలా ఇలా అని చెప్పి ఒక మాట చెప్పండి అని అంటారు. నీ నోట్లోనే ఉండగానే అది ఇలా చెప్పగలవు? నీకు నీవుగా అలా చెప్పగలవు? అయితే వారైతే యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అను దాని కొరకే ఎదురు చూశారు. అద్దమున్న కంచెను ఆమె దాటగలిగింది. ఎందుచేతనగా? ఆమె విధేయత చూపినది కనుక విషాద చీకటిని పారదోలబడినది. ప్రభు అయిన దేవుడు భూమిపైకి వర్షాన్ని పంపించే వరకు తొట్టిలోని పిండి తరిగిపోదు, బొట్టిలోని నూనె తరిగిపోదు. ఓ ఎంతటి ఆదరణ! ఆమె అప్పం తయారు చేస్తుంది, ప్రవక్తకు పెట్టింది. ఆమె తిరిగి వెళ్లి ఆమె కుమారుడికి ఆమెకు తయారు చేసుకుంది. భూమిపై సంతృప్తిగా భుజించారు, తాగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలాగక్కడికి చేరుకున్నది? శాస్త్రరీత్యా ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పు. నూనె ఎక్కడి నుంచి వచ్చినదో నాకు చెప్పు. ఆ పాత్రలోనికి అది ఎలా వచ్చినదో నాకు చెప్పు. ప్రతి ఉదయం దాని అడుగు మట్టుకు అయిపో చేస్తుంటే ప్రతి ఉదయం పిండి బిసుకు తొట్టి ఖాళీ చేస్తుంది. పాత్ర ఆరిపోయి ఉంటుంది. మరికొంత తీసుకుని వచ్చినక ఆమె వెళ్ళినప్పుడు అక్కడ ఆ పిండి ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? ఆయన వాక్యమందే దేవుని స్వీకరించు. దేవుని గురించి నిశ్చితని కలిగి ఉండు. ఆయనే సృష్టికర్త. నీవు నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, నీ సహవాసాన్ని వదులుకొని ఉండవచ్చు. ఆయన వాక్యమందు ఆయన స్వీకరించు. ఆయన దేవుడై ఉన్నాడనే నిశ్చితం నీవు కలిగి ఉండము. కేవలం ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆయన దేవుడై ఉన్నాడనే నిశ్చితం నీవు కలిగి ఉంటే ఇప్పుడు నీకు కనిపించే అంధకార సమయాలు మరింత అంధకారంగా నీకు కనిపించకపోవచ్చు. జర్మనీ దేశంలో నేను ఒక చిత్రపటాన్ని చూశాను. అదెప్పుడు కూడా నన్ను కదిలింపజేస్తుంది. ఒక జర్మనీ కళాకారుడు ఆ చిత్రాన్ని గీచాడు. దాని పేరు ది క్లౌడ్ ల్యాండ్, మేఘాల దేశము. దూరంగా ఉండి నీవు దాన్ని చూస్తే బహుభయంకరంగా, నిన్ను ఎన్నడూ చూడనటువంటి విషాదంగా కనిపిస్తుంది. చాలా దూరం నుండి పరిశీలిస్తుంటే చాప అల్లిక వలె మేఘాల వలె ఉంటుంది అక్కడ. మరి నీవు దగ్గరికి వచ్చి చూస్తే అది మారిపోతుంది. అది దేవదూతలు తమ రెక్కలు ఏకము చేసి ప్రభువునకు హల్లెలూయా స్తుతులు పాడుతున్నట్లుగా ఉంటుంది. కాబట్టి విషాదాలు, మనోవ్యాకులాలు కొన్నిసార్లు అలా ఉంటవి. దూరమనేది నీవు చూస్తే అది విషాదంగాను అంధకారంగాను కనిపిస్తవి. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించు. ఆయన దేవుడై ఉన్నాడని నిశ్చితం నీవు కలిగి ఉండు. ముందుకు వెళ్లి దానిని చూడు. దేవదూత తమ రెక్కలు చాపి ఎగురుతున్నట్లుగా నీవు గమనించగలుగుతావు. ఆమె ఓ విధంగా అబ్రహాము లాంటిది. తనకు కలిగిందంతా ఇచ్చివేయుటకు సమర్పణ అనే బలిపీఠము యొద్ద ఆమె కలిగినంత అర్పణ చేయుడి కొరకై ఆమె పిలవబడింది. ఈ ఉదయ వేళలో ఓ విధంగా నీవు పిలువబడి ఉండవచ్చు. నీ రకరకాలైన దారులను విడిచిపెట్టు, నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టు, నీ కలిగిందంతా మరచిపో. ఆ తర్వాత నూనెను వాక్యాన్ని తీసుకుని దాన్ని కలుపు చేయి, దాని స్వీయ సమర్పణ అనే బలిపీఠం యొక్క పెట్టేసాయి. నేను వేదిక పీఠం పైన నిలబడి ఉండడం ఎలా వాస్తవమైన సంగతో దేవుడు నిన్ను అలా పిలుచుచున్నాడని వాస్తవాన్ని వెలుగగలుగుతావు. ప్రార్థించినప్పుడు నీవు దాని గురించి ఆలోచన చేయి. నీకేదైనా అవసరత ఉన్నదా? శారీరకంగా నీవు పొందగలుగున్న దానికంటే బలమైన అవసరత నీకు ఉన్నదా? నీ ఇంటి అద్దెని నీవు చెల్లించలేనంత తక్కువ డబ్బు నీ దగ్గర ఉన్నదా? నీ బిడ్డలకు కొత్త బూట్లు అవసరమైతే వాటిని కొనడానికి నీ యొక్క డబ్బు లేదా? నీ ఇంటిలో ఉన్నటువంటి పిండి బిస్కు తొట్టి ఖాళీగా ఉన్నదా? నూనె బుట్టి వట్టిగా ఉన్నదా? నీ గరిస నింపుకోవటానికి నీవు కొనుగోలు చేయలేవు. అక్కడ ఏదో తప్పిదం ఉన్నది. గుర్తుంచుకో, ఆయన ఒక వాగ్దానము చేశాడు. నీవు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావా? శస్త్రచికిత్స చేయాలని వైద్యుడు చెప్పాడా? అందుకు అవసరమైన డబ్బు నీ యొద్ద లేదా? నీకు అవసరత ఉన్నది. నీవు పాపి అయి ఉన్నావా? నీ అవసరత చాలా భారమైనదిగా ఈ దిన దేవుడు నిన్ను పిలిస్తే నీవు దాన్ని పొగొట్టుకుంటావని అనుకుంటున్నావా? పడిపోయిన వాడవై దేవుని యొద్ద నుంచి పారిపోతున్నావా? నీవు ఒక సంఘానికి చెందిన వాడవని నీకు తెలుసు. అయితే నీవు సరైన మార్గంలో లేవని నీకు తెలుసు. దేవుని వాక్యానుకూలంగా నీవు సరిగా లేవని నీ సొంత మనస్సాక్షే నీకు తెలియజేస్తున్నది. నీకు అవసరత ఉన్నది. ముల్ల పొదల్లోనూ రాతి నేలల్లోనూ అను నీ హృదయంలో ఈ మాటలు పడనీయకు. సారవంతమైన మంచు నేలన అవి పడునుకాక. నీవు రోగై ఉంటే వైద్యుని ఆరోగ్యం ఇక నీకు రాదు అని చెప్పున్నాడా? నీవు బ్రతికే దినాలన్నీ ఆయనకు సేవ చేస్తానని దేవుడికి వాగ్దానం చేయి. ఆయన దేవుడై ఉన్నాడని నిశ్చితం నీవు కలిగి ఉండు. వచ్చి ఆయన చెప్పినవని నెరవేర్చు. నీకు అవసరత ఉన్నట్లయితే నీ అవసరత ఉన్నదని ప్రథమంగా నీ చేయి పైకెత్తగలవా? దేవుని దీవించును కాక ప్రార్థించుకుందాం. ఓ దేవా, ఈ ఉదయ వేళలో నేను ఈ వేదిక పీఠం వద్ద ఉండడం ఎంత నిశ్చయమో. నీవు దేవుడు అని ఎరగకుండా ఏ ఒక్క చేయి కూడా పైకెత్తబడదని నేను ఎరిగి ఉన్నాను. నిశ్చిత్తము లేకుండా ఏ ఒక్క పిచ్చుకయు రెండు కాస్తుకలకు అమ్మబడవని మీరు చెప్పి ఉన్నారు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కరా. నీవు చూచుతున్న అనిత్యములైన హస్తముల గల వీరికై మీ కుమారుడైన యేసు చనిపోవడం ఎంత ఘనమైన విషయము. నేటి ఉదయాన పడిపోయిన పిచ్చుక కంటే ఎత్తమైన హస్తాన్ని వెంత దీక్షగా వీక్షిస్తున్నావు. 12 పిచ్చుకలు ఈ ఉదయాన ఒక పెన్నీకి కూడా అమ్మబడవు, ఎందుకంటే అవి ఎవరికి అవసరత లేదు కనుక. వాటిని పొందుకోవడంలో ఇబ్బంది ఉన్నది. అయితే వాటిలో ప్రతి ఒక్కరి నీకు ఎరుకై ఉన్నది. వాటికున్న ప్రతి ఈక కూడా నీకు తెలిసే ఉన్నది. మా తల వెంట్రుకల్లో ప్రతి ఒక్కటి నీకు తెలిసే ఉన్నది. ఓ ప్రభువా, ప్రార్థనకు జవాబు దయచేయండి. నీవే దేవుడివై ఉన్నామని, అది ఏమి ఆత్మై ఉన్నానని నిశ్చితను వారు కలిగి ఉందరు కాక. నేటి నవీన యుగం నాటి పలుకు వెలుకలు మందత్వము వారి నుండి రాలిపోవును కాక. నేను సంఘానికి చెందాను, నేను ఈ సంఘానికి చెందినవాడను అని చెప్పే వారి మందత్వము రాలిపోవును కాక. దేవా, వారి మనస్సులలో నుండి అది ఇప్పుడే తుడిచివేయవండు కాక. ఈ క్షణంలోనే నిత్యత్వం అనే దర్శనము వారు పట్టుకుందురు కాక. ఆ విధము దాని కొరకై దేవుడు ఎవరైనారో తెలుసుకున్న కొరకై ఆకలదప్పిక వారు కలిగి ఉందరు కాక. ఆయన ఉన్నాడని మన వాక్యాన్ని కాపాడువాడని వారు తెలుసుకుందరు కాక. పాపికైతే వారు త్వరగా పశ్చాత్తాపం నొందిన వారై యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము కొరకై సిద్ధపడుదురు కాక. అటువంటప్పుడు అలాంటి వారికి బా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని వాగ్దానము చేశావు. ప్రభువా, అది నీవే వచించావు. నీ వాగ్దానాన్ని నీవు నిలవబెట్టుకును. నీవే దేవుడు వై ఉన్నావని నిశ్చితను కలిగి ఉన్న పడిపోయిన వారున్నారు. వారు దారి తప్పిపోయారు. ఈ దిన ముందు వారు తిరిగి వచ్చుదురు కాక. ఎందుకంటే నీవు ఇలాగూ చెప్పావు, నీ పాపము రక్తవర్ణములే ఎరణమైనవును, అవి హోవలే తెల్లబడును, తెంపు వలె ఎర్రనవైనను, గొర్రెబొచ్చు వలె తెల్లనవగును అని నీవు చెప్పావు. ఇంకా ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే నీవే దేవుడు అనేట్టు వారు గ్రహించదురు కాక నీ వాక్యాన్ని నీవు కాపాడుకోనండి, నీ వాక్యాన్ని నీవు నిలవబెట్టుకోనండి. వారు నమ్మిన దానిని ఒప్పుకొనుచున్న ఆత్మీయ నూనెను వారెక్కడ పెట్టుచుండగా ఆ తర్వాత జీవాహారమైన వాక్యము దానితో కలిసిపోతుండగా ఆయనే నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని క్రీస్తు వారిలో పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథములు కలుపు చేయును కాక. వారు కలిగి ఉన్న ఆత్మతో వాక్యమును కలుపుదురు కాక ఆ పిదప ఇదే నాకున్న సమస్తము ప్రభువా అదని యొద్దకు తీసుకుని వస్తున్నాను అని వారు చెప్పుదురు కాక అలాంటి దానిని ఎంతగా విస్తృప చేయగలుగుతావో. చరిత్ర విశ్వం మీదకి దేవుని అది ఆహ్వానిస్తున్నది. నాకు విధేయుడు ఒక బిడ్డను నేను తన్నాను అని యెహోవా హృదయమందు ఉబ్బిగా ఉన్నట్లుగా అది కలుగ చేయును కాక. నేను అతని పరీక్షించాను, అతను ప్రేమించాడని నాయందు నమ్మిక ఉంచాడని రుజువైనది నేనున్నానని అతను నిశ్చిత కలిగి ఉన్నాడు అది ఇలా చెప్పబడుతుంది. దేవుని ఎదుగు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను జాగ్రత్తగా వెతుక వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను. మేమిది నీకు అప్పచెప్పుకొనిచుండగా ఈ ఘడియలోనే అది దయచేయండి. సరే, ఇప్పుడు మనం తలగొంచుకున్నప్పుడు ఎవరికైనా ఎటువంటి అవసరత ఉన్నట్లయితే నిలవబలగలరా? ఆయన దేవుడును నిశ్చిత లేనట్లయితే ఆయన దేవుడై ఉన్నాడని రక్షణ స్వస్థత మొదలగు వాటి విషయంలో ఆయన తన వాగ్దానం నిలబెట్టుకునేవాడు అను నిశ్చిత కలిగి ఉన్నట్లయితే ఆయన దేవుడును నిశ్చితను కలిగిన వారట్లయితే నిలబడండి. మీ కొరకు ఒకరు ప్రార్థన చేయాలి అని ఆశించిన వారైతే నిలబడండి. ఆయన దేవుడై ఉన్నాడని నిశ్చిత కలిగి ఉంటేనే అరిశుద్ధుల సమాజములకు మీ విన్నపాలు తెలియచేయండి. మీ పాదాలపై మేము నిలబడి మీ విన్నపాలు తెలిపినట్లయితే ఆయన దేవుడే నిశ్చితను నే కలిగి ఉన్నాను, ఆయన తన వాక్యమును నిలబెట్టుకోనని నేను నమ్ముతున్నాను. నే విన్నవించుకున్న విన్నపము రక్తము కింద ఇప్పుడే ఉంచబడినదని నిశ్చితను నేను కలిగి ఉన్నాను. ఇలా చేస్తే నీ ప్రతి పాపము అక్కడ పెట్టు. అవిశ్వాసమే పాపము, నీవు సంఘ సభ్యుడు కావచ్చు, అయితే నీ అబలమకమే పాపము అని నా భావం. నీవు దాన్ని అర్పణగా అర్పణ చేస్తున్నావు, నీవు దాన్ని అర్పించబోతున్నావు, నీవు శిలువ దగ్గరికి వస్తున్నావు. నీవిప్పుడు నీ అవిశ్వాసమనే సమస్తాన్ని అర్పించబోతున్నావు, ఆయనకే అది అప్పగించనై ఉన్నావు. ఆయన ఉన్నాడని, ఆయన నిశ్చయంగా నీకు జవాబు అసంగవాడని నీవు తెలుసుకోబోతున్నావు. అలా అయినట్లయితే నీ చేయి పైకెత్తు, అలాగే ఉంచు. ప్రభువా నీవే దేవుడువు. ఇక్కడ వారి నూనె హిండి కలిపి ఉంచబడి ఉన్నది. ఎక్కడైతే వారి హృదయాల్లో దేవుని అగ్ని కృంభరించబడినదో ఆ శిలువ దగ్గరికి వారు దాన్ని తీసుకుని వస్తున్నారు అని వాస్తవంగా వారి భావమైతే ఆ అర్పణను దహించి వేయండి. కార్య ప్రవేశము చేయము, అడుగు నీళ్లను పైకుగున్నట్లు చేయండి. అగ్ని రథంపై ఆకాశం నుంచి వచ్చి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చిన కొరకై సమస్త ఆకాశములను భూమిని కదిలింప చేయము. పైకి వారు చేతులెచ్చి చూపడం ద్వారా తమకు తాముగా సమర్పణ చేసుకున్నారని వారికి ఉన్న ప్రతి విన్నపము నీ బలిపీఠంపై పెట్టి ఉన్నారని సూచన అయి ఉన్నది. ఓ ఆకాశములకు భూమికి నీ ప్రభువా, ఆకాశములకు భూమికి న్యాయాధిపతి, నిజంగా ఆకాశములకు భూమికి న్యాయాధిపతి నీతనే అప్పజెప్పము. నిజంగా ఆయన వాక్యాన్ని ఆయన నెరవేర్చుకొనడు. మనుషుల హృదయాలు, స్త్రీల హృదయాలు, ప్రజల హృదయాలు నీకు మాత్రమే తెలిసి ఉన్నవి. ప్రభువైన దేవా, నా చేతులు నేను స్వయంగా ఎత్తుతున్నాను, ఎందుకంటే మార్పు చేకూర్చిన పరిచర్యను నేను కలిగి ఉన్నాను కనుక. నీవలా చేశావని నేను నమ్ముతున్నాను. దూరాన అగ్నిస్తంభంగా నీవు నిలవబడి ఉంటూ నేను చూశాను. మనుషుల హృదయ రహస్యాలు నీ వెరిగిన వాణిగా నేను చూశాను. ఏ ఒక్కసారి కూడా అది నిరర్థకము కాలేదు. పురాణ వీధిలో నీవు దాన్ని తెలియచేసినప్పుడు నీవు వాగ్దానము చేస్తుంది. ఈ విషయాలను నీవు ప్రథమంగా చేయుటకు ఆరంభించినప్పుడు నీవు వాగ్దానము చేస్తుంది. ప్రపంచమంతలను అనేక చోట్ల అన్ని చోట్లను నీవు నన్ను భద్రపరిచితివి. నీవు దేవుడు అని నేను నిశ్చితని కలిగి ఉన్నాను, అది నిశ్చయమే అని నా నిరీక్షణ. నన్ను నేనుగా నాకు కలిగినదంతా ఈ ప్రజలతో అర్పణ చేసుకుంటున్నాను. ప్రభువా నీ సేవకై నీ కొరకే, ప్రభువా ప్రపంచమంతా పయనించిన కొరకై మరలా నేను ప్రయాణమవుతున్నాను. దేవా దేవా సహాయము చేయండి.
ఎప్పుడైనా నిన్ను నమ్మక ఉన్నట్లయితే నా పాపము కొరకై నన్ను క్షమించండి, నా అవిశ్వాసము కొరకై నన్ను మన్నించండి. నీవున్నావనియు నిన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నీవేనియు నాకు తెలియను. ఆ విధంగానే ఈ ఉదయ వేళలో నా ప్రజల యొక్క పాపములు ఒప్పుకుంటున్నాను. వారి బలహీనతలు, వారి అపనమ్మకాలు, వారు చేతులెత్తి చూయించడం వలన నేను అలా ఒప్పుకుంటున్నాను. వారి పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, మా సమస్త బలహీనతలు ఒప్పుకుంటున్నాను. మీ అంగీకారానికి ముద్రగా మీ పరిశుద్ధాత్మపై పంపించండి. మేము దేవుడివై ఉన్నామని, మమ్ము చేర్చుకుంటూ ఇక్కడ ఉన్నామని, మీ కౌగుట్లైకి మమ్మల్ని ఆహ్వానిస్తామని, మేము పోగొట్టుకున్న సమస్తాన్ని సమకూరుస్తామని, అది నీకు అంగీకారంగా ఉండును గాక. అది మా ఆరోగ్యమైనట్లయితే దూరంతరగా మేము తిరిగి పొందుదము కాక. అది మా జీవమైనట్లయితే వికసిస్తూ ప్రకాశిస్తున్న వస్తువుగా తిరిగి అది మా యొక్క వచ్చి దేవుడి అర్పించగలిగినదిగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండును కాక. అదే అవిశ్వాసమైతే ప్రభువా పర్వతములు కదిలింపగల విశ్వాసము గలదై మా యొక్క అది మరణవచ్చును కాక. ప్రభువా అనుగ్రహించండి, అశుద్ధాత్మయై నీవు ఇక్కడ సంచారము చేస్తున్నావని ఈ భవనం పూర్తిగా నింపి ప్రజలపైన వారి హృదయాల లోపల జీవగల దేవుని అంగీకరించుటకై సంతోషించుచున్నామని మేము నమ్ముచున్నాము. యేసుక్రీస్తు నామముల ఇది చేస్తున్నాం.
మై ఫేత్ లుక్స్ up to thee, thou lamp of Calvary, Savior divine. Now hear me while I pray. Sins away, nor let me ever stray from thee.
అర్థం చేసుకున్నారా? మీరు అది స్వీకరించారా? మీ చేతులు పైకెత్తండి, చెప్పండి ఇలాగ, నేను ఆయన్ను స్వీకరించుతని అని.
Life's dark maze I tread, and griefs around me spread. Be thou my guide, bid darkness turn to day. Why sorrow fears away, nor let me ever stray from thee. Let us bow our heads.
తలవంచుకుందాము.
After this
ఈ కఠినమైన ఇబ్బందికరమైన వర్తమానము వికృతంగాను ఇబ్బందికరంగాను ఇవ్వబడను, అయితే ఇది సత్యమే. నీవేం అడిగున్నావో దాన్ని పొందుకుంటావని విధేయతో అడిగినట్లయితే ఆ సరళ మార్గమున దేని కూడా నీవు వదులుకోలేవు. అక్కడే నిలబడు, ఎంత ప్రకటించాడో దాన్ని బట్టి కాదు, నేనెంత కలిగి ఉన్నాననే దాన్ని బట్టి కాదు, ఏ మనుషుడైనను ఎంత చేస్తారనే కాదు. నీ స్వకీయ ఆస్తిగా నీవు స్వీకరించినంత వరకు దాని వల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు. దానిని నీవు హృదయపూర్తిగా విశ్వసించినట్లయితే, నీవు కోరిన దాని అంతటిని అలా విశ్వసించినట్లయితే, నీ పాపాలకు నీవు పశ్చాత్తాపితమైతే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక ఎన్నటికి అనుమాన పడవద్దు. నీవు తప్పిపోయిన వాడవైతే ఈ ఉదయ వేళలో నీవు మరలా స్వీకరించబడతావు. నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నీ పాప క్షమాపణ కొరక యేసు క్రీస్తు నామల బాప్తిస్మ పొందవు. అది దేవుని యొక్క వాక్యము. ఎవరో ఒకరి కోసమో లేక ఏదో ఒక సంఘము కోసమో లేక సంఘ శాఖ కోసమో ఆయన దాన్ని మార్పు చేరుస్తుమా? అది అలాగే ఉండవలసి ఉన్నది. మనం ఆయన నిర్ణయాలను నిర్వర్తించవలసి ఉన్నది, సంఘ నియమాలు కాదు, ఆయన నిర్ణయాలను. అదే మనం చేయవలసి ఉన్నది. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతును అని ఆయన చెప్పినట్లయితే నీవు రోగ్యా ఉన్నావా? విశ్వాస సహితమైన ప్రార్థననే చేశాను, నీ సొంత హృదయంలో నీవు ప్రార్థించావు, నమ్మిక ఉంచావు, అంగీకరించావు, పట్టుకున్నావు, అది అలాగే ఉండాలి. ఇంకొకరు దాన్ని తొలగించలేదు. ఎంత గణాంతకారంగా అది నీకు కనిపించని నీవా అలవనొచ్చు, సరే నేనింకా రొగ్గానే ఉన్నానే అని. అది దూత రెక్కలు కలుపు చేసినట్లుంటుంది. అంతే, ఆశీర్వాదకరమైన రూపముతో దేవుడు అలా ఉన్నాడు. అది విషాదంగా నీకు కల్పిస్తుంది. ఇంకొంచెం ముందుకు సమీపించు, మరొకసారి నిదానించి దాన్ని చూడు. దేవుడుతో తన వాక్యాన్ని అలా కాపాడుకుంటాడు. మనం తల్లవచ్చుకుంటే మన భాష గారైన సహోదరుడు నెవెల్ కు ఆరాధన కార్యక్రమం అప్పచెప్పుతాను.